భగవంతుడు వాక్కును సృష్టించాడు, వ్యాకరణం సృష్టించాడు, ఆయనకంటే పండితుడు ఎవడు ఉంటాడండి? కానీ ఇప్పుడు కొత్తగా మాటలు నేర్చుకోవడం మొదలెట్టేట ఆయన. అక్కడ కొంతమంది ముసలవాళ్ళు వచ్చారు. ఆ అవ్వలు దగ్గరికి రాగానే వాళ్ళకేసి చూసి ఆ పుణ్యాత్ముడు మాటలు నేర్చుకుని అవ్వా అవ్వా అన్నట్ట. అవ్వల నిరుగక మువ్వురికి అవ్వల వెలుగొందు పరముడు అర్భకుడై ఆ అవ్వలకు సంతసింబుగా అవ్వా అవ్వాయనంగా నల్లన నేర్చను. ఈ పద్యం చాలా జాగ్రత్తగా వినవలసిన పద్యం. అవ్వల నెరుగక అంటే రెండు అర్థాలు. అవ్వ అంటే అమ్మ, తల్లి ఆయనకి లేదు, ఏ తల్లి లేకుండా తనంత తాను పుట్టినవాడు అని ఒక అర్థం. వల అంటే పక్క, ఆవల అది అవ్వల అవుతుంది. అంటే ఈయనకంటే పైన ఎవరున్నారో ఎవరికి తెలియదు, ఈయనకంటే ఉత్తమమైన దైవం మరొకటి లేదు. అటువంటి వాడయ్యుండి కూడా మువ్వురికి అవ్వల వెలుగొందు పరముడు. ముగ్గురు ఎవరు వాళ్ళు? బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు. ఈ త్రిమూర్తుల కంటే కూడా చాలా గొప్పవాడైన పరబ్రహ్మస్వరూపుడైన ఆయన ఇప్పుడు చిన్నపిల్లవాడై అక్కడున్న ముసలవ్వలకి సంతోషం కలిగేటట్లుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవ్వా అవ్వా అండం నేర్చుకున్నట్ట. సాధారణంగా అత్త అంటే మంచిది, అమ్మ అనే పదం వాడరు. కానీ ఈయన అవ్వా అవ్వా అని ఎందుకు నేర్చుకున్నాడంటే అవ్వా అనే శబ్దం వాడితే మేనమామను చంపేస్తాడని శాస్త్రం. అందుకని కౌన్సిల్ని చంపాలి, దుష్ట శిక్షణ చెయ్యాలి. అందుకని అవ్వా అవ్వా అన్నట్ట. మీ ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా అవ్వా అంటే చాలా డేంజరస్, వెంటనే మేనమావకి శాంతి చేయించాలి, లేకపోతే మేనమావ గారు డామ్ అంటాడు ఏదో రకంగా. అందుకని అవ్వా అవ్వాయనంగా నల్లని నేర్చాను, అది నేర్చుకున్నాడు. వాళ్ళు ఎంత ఆనందపడ్డారో తెలుసా? అక్కడికి దాదాపుగా ఒక 500 మంది ముసలివాళ్ళు వచ్చారటండి, అంతా ఆడవాళ్ళే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కృష్ణుడు అవ్వా అనగానే ఎవరికేసి చూసినా వాళ్ళే తమకేసి చూసి కృష్ణుడు అవ్వా అన్నాడు అనుకున్నారు. ఒక్క పిల్లవాడు ఇలా కూర్చున్నాడు అనుకుందాం. ఇప్పుడు నేను ఉపన్యాసం చెబుతున్నప్పుడు ఒకరికేసి చూస్తే రెండో వాడికేసి చూడలేను కదా, ఎవరికేసి చూస్తే వాళ్ళకే తెలుస్తుంది, పక్కవాడు పక్కకి తిరిగాడు అనుకుంటారు. కానీ కృష్ణుడి దగ్గర చమత్కారం ఏంటంటే ఆయన అవ్వల దగ్గరకు వచ్చి అవ్వా అంటే ప్రతి అవ్వకి కృష్ణుడు తన ఎదురుగుండా నిలబడి తననే అవ్వా అన్నట్టు అనిపించింది. అందుకని వాళ్ళందరూ ఆనందంతో నన్నే అవ్వా అన్నాడు, నన్నే అవ్వా అన్నాడు, అవ్వా అవ్వా అన్నాడు, వీడికి బొమ్మ పెడతాను అనుకున్నారు వాళ్ళు. ఇంతమందికి ఆనందం ఆయన తప్ప ఎవరు కలిగించగలరు? ఆ విధంగా ఎవరికి వాళ్ళకి నన్నే పిలిచాడంటే నన్నే పిలిచాడని ఆనందం కలిగేది అన్నమాట. అలాంటి చమత్కారాలు చేశాడు. ఇక ఆ తర్వాత ఆ పుణ్యాత్ముడు ఒక అత్యద్భుతమైన మరొక అపూర్వమైన లీల చూపించాడు. సాధారణంగా లోకంలో కొంతమంది శివుడిని పూజించి విష్ణువుని తిడతారు, విష్ణువుని పూజించి శివుడిని తిడతారు, అంటే శివకేశవుల ఎడల భేదం పాటించేవాళ్ళు ఎక్కువగా ఉంటారు లోకంలో. అందుకనే శ్రీకృష్ణుడు చిన్నప్పుడు వారి పిచ్చివాళ్ళలారా, శివుడు నేను ఒకటేరా, శివుడు వేరు కేశవుడు వేరు అనుకుని నశించకండి అని అద్భుతమైన ఒక లీల చూపించాడు. తను ఉన్న నంటిన ధరణీ పరాగంబు పూసిన నిర్భూతి పోతకాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడికాని తులుక కాగా ఫలభాగంబుపై బరగు కావిని బొట్టు కాముని గెల్చిన కన్నుకాగా కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయ మగు మెడ కప్పుకాగా హారవల్లులు ఉరగ హారవల్లులు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకు తనకును వేరులేమి తెల్పగలయునట్లు. ఆయన నేల మీద ఆడుకుంటున్నట్ట. అప్పుడు నేల మీద ఉన్న బూడిద మట్టి అంతా ఒంటికి అంటుకుంది. చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు మట్టి పూసుకుంటారుగా, ఒంటికి అలాగే మట్టి అంటుకుంది. ఆ మట్టి ఎలా ఉంది? పూసిన నెరి భూతి పోత కాక ఒళ్ళంతా విభూతి నిండుగా పూసుకున్నట్టుంది. మళ్ళీ విభూతిలో కూడా నిండా పూసుకోవాలి, పూర్తిగా పెట్టుకోవాలి చేతులకి ముఖానికి వక్షస్థలానికి. శైవులు ఎప్పుడూ కూడా నుదుట వక్షస్థలం మీద చెవులకి భుజములకు చేతులకు మోచేతులకి పొట్టకి రాసుకుంటారు. అలా ఒళ్ళంతా విభూతి పూసుకున్నట్టుగా ఉంది మట్టి, విభూతి రేఖలు కనపడ్డాయి. ఇంకా వాళ్ళమ్మ స్నానానంతరం నుదుట పొడుగ్గా ఓ బొట్టు పెట్టింది, అదేమిటి కస్తూరి తిలకం, నల్లగా ఉంటుంది ఆ బొట్టు. ఆ బొట్టు ఎలా ఉంది ఇప్పుడు? మన్మధుండి భస్మము చేసిన మూడవ కన్నువలే ఉంది, త్రినేత్రంలా ఉంది. మెడలో ఒక నీలపు మణి వేసింది వాళ్ళమ్మ. హారం, హారంలో ఇంద్రనీలమణి. ఈ ఇంద్రనీలమణి సరిగ్గా ఈ కంఠం దగ్గర ఉన్నది. నీలపు మణి ఎలా ఉంటుందో తెలుసుకో మీకు, జిగేలు జిగేలు మరొక అత్యద్భుతమైన కాంతితో వెలిగిపోతుంది. ఆ ఇంద్రనీలమణి కంఠంలో వెలిగిపోతూ శివుడు ఒకప్పుడు పాలసముద్రం నుంచి పుట్టిన విషం తాగాడు. అప్పటి నుంచి శివుడి కంఠం ఏమైంది, నలుపెక్కింది. కంఠంలో విషం తాగడం వల్ల నలుపెక్కిందా ఈయన శివుడా అన్నట్టుగా ఉన్నాడు అనమాట. ఈ ఇంద్రనీలమణి కంఠములో ఉన్న విషపు నలుపు వలే ఉందన్నమాట. ఇంకా ఏమైంది, వాళ్ళమ్మ నెత్తి మీద ఒక చంద్ర రేఖ పెట్టింది. ముత్యాలతో తయారు చేసిన ఒక అర్ధచంద్రాకారపు ఆభరణం నెత్తి మీద పెట్టింది. ఇప్పుడు ఈ ముత్యాలహారం ఎలా ఉంది, నిజంగా జాబిలి రేఖలా ఉంది, చంద్ర రేఖలా ఉంది. ఇంకా మెడ నిండా గొలుసులు ఉన్నాయి. ఆ గొలుసులు ఈయన పాకుతున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు మెడలోంచి పైకి ఇలా బుస్సులు పైకి లేస్తున్నాయి. టప్ టప్ అనే శబ్దంతో పైకి లేచి ఆ పతకాలు కింద పడుతుంటే అవి పడగలెత్తి ముందుకొస్తున్న ఉరగహార వల్లులు, త్రాచుపాము హారాల్లో ఉన్నాయి. మెడలో ఉన్న గొలుసులన్నీ నాగేంద్ర హారాల్లో ఉన్నాయి. ఈ విధంగా విభూతి రేఖలతో, చంద్రరేఖతో, కంఠంలో నలుపుతో, నుదుటి కన్నుతో, మెడలో త్రాచుపాముల హారములతో అచ్చం శివుడిలా ఉన్నాడు బాల్యలీలలో శ్రీకృష్ణుడు. ఎందుకని, శివుడికి నాకు తేడా లేదు, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అని లోకానికి చాటడం కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు బాల్యలీలలో శివుని పగిది కనబడ్డాడు. చూసేవాళ్ళందరికీ శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని అర్థమైపోయింది. ఈ విధంగా బాల్యలీలలో అద్వైతాన్ని చూపించాడు శివకేశవ అద్వైతాన్ని నా పుణ్యాత్ముడు. అడుగులు వచ్చేగాక నడవడం మొదలుపెట్టాడు కదా. నడవడం మొదలెట్టాక పిల్లల్ని పట్టుకోవడం కొంచెం కష్టం. అందుకే అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు తలుపులు వేసేసుకుంటూ ఉంటారు, లేకపోతే వాడు ఏ బ్లాక్లోకి వెళ్ళిపోతాడో తెలియదు కనుక. ఈ కుర్రవాడు క్రమక్రమంగా అడుగులు వేయడం మొదలుపెట్టాక, బాగా నడవడం మొదలుపెట్టాక మహావేగంగా చుట్టుపక్కల వాళ్ళందరిళ్ళకి పోయేవాడు. ఒకేసారి గోపికల అందరి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో ఉన్న వెన్నంతా తిని, డబ్బాడు వెన్న తినడానికి 3 రోజులు అడుగుతుంది మనకి, బాక్సులో వెన్న తినడానికి. మళ్ళీ 2 రోజులు పోతే ఏసీకి ఎదురుకుండా పెట్టుకోకపోతే మళ్ళీ కక్కుర్తి కనుక మాలాంటి వాళ్ళకి ఈ వెన్న ఎక్కడ పాడైపోతుందని జాగ్రత్త పెట్టుకోవాలి అంతే కదా మనం. లేకపోతే వాళ్ళు అయ్యో అనవసరంగా ఒక భక్తురాలు ఇచ్చింది పాడైపోతుందని బెంగ మనకి. కానీ ఆ రోజుల్లో బెంగలేదు, శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ ఉన్నట్ట. మొత్తం అందరిళ్ళకి వెళ్ళి ఏకకాలంలో కుండల్లో చెయ్యి పెట్టి మొత్తం వెన్నంత తినేసేవాడు ఆయన. వల్లవ గృహ నవనీతములెల్లను భక్షించి వచ్చి గోపికా గోపకుల యొక్క గృహములన్నింటిల్లోకి వెళ్ళి అందరి ఇళ్లలో ఉన్న వెన్నపోసంతా తిని ఆయనకి జీర్ణశక్తి ఎలా ఉండేది అని కొందరికి అనుమానం కూడా వచ్చింది అప్పట్లో. అప్పటికి యశోత్తో కొంతమంది అన్నారట, మీ అబ్బాయిది కడుప కండవలి మడుగా అన్నారు. అప్పట్లో పిల్లవాడికి ఏమైనా భూతం పట్టి తింటున్నాడని అనుకున్నవాళ్ళు కూడా ఉన్నారు, అలా అనుకున్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇంత వెన్నపోస తిన్నాక మళ్ళీ ఏమెరగినట్టు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ ఆకలి వేస్తుంది ఏమను అంటే పెట్టమాని బట్ట అల్లనచ్చను బువ్వ పెట్టు అమ్మా ఎలుచును. ఇంత తిని వచ్చిన తర్వాత వాడిని బువ్వ పెట్టని బట్ట ఉంటారండి కొంతమంది. బయటంతా బయటకు వెళ్ళి శుభ్రంగా బజ్జీలు తిని డ్రింకులు తాగి మళ్ళీ రాగానే టిఫిన్ రెడీ అయిందా అన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా. ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు కూడా మహానుభావులు, పూర్వజన్మ సుకృతం, ఏ కృష్ణుడి యొక్క అవతారమో మరి తెలియదు. కాబట్టి సహజంగా లోకల్లో ఇవి కూడా కొన్ని కొన్ని లేవలు, సరే ఏ లేవలు ఎలా ఉన్నా సరే కృష్ణుడు ఇలా మళ్ళీ అన్నం పెట్టమని కానీ వాళ్ళమ్మ అయ్యో నాయన ఆకలిస్తోందా నా తండ్రి, అందుకే వెళ్ళేటప్పుడు చెప్పానా కడుపు నిండా పాలు తాగమని, గుక్కెడు పాలు తాగుతావు బయటికి పరిగెడతావు, ఆటలాడడం వల్ల అలసిపోయి ఆకలి వేసి మళ్ళీ ఇంటికి వస్తావు, అందుకే ఈసారి చెబుతున్నాను బయటికి వెళ్లే ముందు కడుపు నిండా పాలు తాగే అని సన్నుపాలు ఇచ్చి కుండలతో పాలు ఇచ్చి పాలు అయ్యాక వెన్నపోస పెట్టి వెన్నపోస్తున్నాక మళ్ళీ అడిగితే పెరుగు పెట్టి పెరుగు తిన్నాక మళ్ళీ పాలు ఇచ్చేది. ఇవన్నీ పుచ్చుకుని చిరునవ్వులు లేవాడు ఆయన. ఈ చుట్టుపక్కల ఇళ్లల్లో ఆయన వెన్న తినొస్తున్నాడు పాలు తాగుతున్నాడు అనే విషయం వాళ్ళందరికీ తెలియదు. కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక రోజున వచ్చి ఈ కృష్ణుడి యొక్క అల్లరి భరించలేకపోతున్నాం అని అందరు ఆడవాళ్ళు కట్టగట్టుకుని అమ్మలక్కలంతా అనమాట చేతులు చట్టాపట్టాలు వేసుకొచ్చేసి యశోద ఇంట్లో పెరుగు చిలుక్కుతూ ఉంటే వచ్చి, ఏమో యశోదామాత ఇలారా యశోదమ్మ ఇలారా అన్నారు. ఆవిడ, ఇవాళ మా ఇంట్లో ఇంకా ఏం పేరంటం లేదే, బొబ్బట్లు అడుగులు అరిసెలేయడం ఇవన్నీ అయిపోయాయి, ఎందుకు వచ్చారంటే పేరంటం కాదు నీ కొడుకు పెట్టే ఆరంటం తట్టుకోలేక వచ్చామన్నారు. ఆవిడ తెల్లబోయింది, కృష్ణుడికేసి తిరిగింది. కృష్ణుడు తల్లి కొంగులా పుచ్చుకుని ఏమరగినట్టుగా అమాయకంగాను చెప్పకండి అన్నట్ట. అదేమో వాళ్ళ అమ్మకి కనబడదు వాళ్ళకి కనబడుతుంది చెప్పారా అన్నాడు. అనగానే వాడు చూసావో చూసావో ఎలా అంటున్నాడు మీ అబ్బాయి అనగానే, మాకున్నాడు ఏమిటంటే ఇంకా మూడేళ్లు కాలేదు అప్పుడే వాడి మీద అభాండాలు మొదలెట్టారా అని ఆవిడ. అప్పుడు ఒక ఆవిడ లేచి, నీ కొడుకు సంగతి ఏం చెప్పమంటావమ్మా, మాకు తెలుసు అనుభవించిన వాళ్ళకి అని చుట్టూతో ఉన్నటువంటి చీర చెంగుని ఓ బొడ్డు చుట్టూ తిప్పి బొడ్లో బాగా దోపి ఆ తర్వాత రెండు చేతుల్లో పెట్టి మెటికలు విరిచి కొంచెం మాట్లాడేవారు పూర్వం అన్నమాట. హైదరాబాద్లో ఎప్పటికి కూడా ట్యాప్ వచ్చేటప్పుడు నల్లాలంటాం, అక్కడ భలే సంభాషణ ఉంటుందని చూసి తీరాలన్నమాట. ఈ గోపికలంతా అక్కడే కనపడతారు, వాళ్ళ ఓపికంతా అక్కడే కనపడుతుంది. అందులో ముఖ్యంగా సాయంత్రం వేళ చూడాలన్నమాట ఆ దృశ్యాలన్నీ. ఆవిడ అండ మొదలెట్టింది కృష్ణుడి గురించి చెప్పి, ఏమంది ఆవిడ, ఓ యశోదామాత వీడేం చేశాడో తెలిసిన, బాలులకు బాలు లేవని బాలంతలు మొరలు పెట్ట పకపకనకి ఈ బాలుండాలము చేయుచు ఆలకు క్రేపులను విడిచే నంభోజాక్షి. ఒక ఆవిడ యశోదతో ఏమంది, మా ఇంట్లో ఈ మధ్యనే చిన్నపిల్లలు పుట్టారు, తల్లులకి చన్నుబాలు లేకుండా పోయాయి. తల్లి దగ్గర పాలు లేకపోతే ఏం చేసేవారు, ఆవు పాలు పోసి పెంచేవారు. ఆవు పాలు తల్లి పాలలాగా కొంచెం శ్రేష్టం కనుక. ఇంతలో కృష్ణుడు మా ఇంటికి వచ్చాడు, కృష్ణ ఈ పూట పిల్లలకి పాలు ఇవ్వాలి, తల్లి దగ్గర పాలు లేవు అంచేత ఆవు పాలు బతికి పోస్తాం, ఆవు దగ్గరికి వెళ్ళొద్దని చెబుతూ ఉంటే వినిపించుకోకుండా దూడలు విడిచిపెట్టేసేట ఆవుల దగ్గరికి. ఈ దూడలు మొత్తం పాలు అనేది అయ్యే ఒక్క చుక్క లేకుండా పోయింది ఆవుల దగ్గర. దాంతో పిల్లలు మలమలం వాడిపోతుంటే పక్కపక్కనవి భలే భలే అంటాడు. ఈ విధంగా ఆవు దూడల్ని ఆవులకు విడిచిపెట్టి ఏడిపిస్తున్నాడమ్మా అన్నది ఒక ఆవిడ. రెండో ఆవిడ లేచి, అక్కడితో అయ్యిందా, మేమంతా ఈ కృష్ణుడి యొక్క అల్లరి పడలేక అమ్మవారికి మొక్కుకుని పూజ మొదలెట్టాం. పూర్వం ఏం చేసేవారంటే ఇంట్లో శ్రావణ మాసం వస్తున్నప్పుడు ముఖ్యంగా ఏం చేసేవారు, గోడకి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి గౌరీ గోడగా పూజ చేసేవారు. ఆవిడ గౌరీదేవికి చిహ్నంగా చూస్తారు. ఇప్పుడు కూడా ఇళ్లలో పూజామందిరంలో పసుపు పూసి బొట్లు పెట్టడం ఉంది. శ్రావణ మంగళవారాలు శుక్రవారాలు వచ్చినప్పుడు వీళ్ళు కూడా గౌరీదేవిని గోడకి ఆవాహన చేసి పూజ చేస్తున్నారు, మేమంతా సుఖంగా ఉందామనుకుని. ఇంతలో కృష్ణుడు అక్కడికి వచ్చాడు. వేలుపులంటే నాకంటే నువ్వు వేలుపు, మరి ఎవ్వరలుచు వికవికనగి మా వేలుపుల గోడపై ఓ హేళావతి నీ తనూజుడు ఎంగిలి చేశాను. వీళ్ళు దేవతల పూజ చేస్తూ ఉండగా కృష్ణుడు వచ్చి, దేవతరా నాకంటే దేవుడెవడు, నేనే దేవుణ్ణి అని ఆ గోడ మీద ఉమ్మేసి ఎంగిలి చేసి నైవేద్యం అంతా తినేశాడు. మేము ప్రసాదం పాయసం చేసుకుని నైవేద్యం పెడదామంటే మొత్తం ఆయనే తినేసిపోయాడు. ఆ నాస్తికుడు అయిపోయాడు మీ అబ్బాయి, అసలు పూజలు లేవు పురస్కారాలు లేవు, గోడను ఎంగిలి చేస్తాడా అంది ఒక ఆవిడ. ఇంతలో మూడావిడ లేచి, ఇక్కడతో గట్టమ్మా అమ్మ బాబా ఈ కుర్రాడి బాధలు మేము తట్టుకోలేకపోతున్నామమ్మా, మేమేం చేసాం, ఉట్టి మీద ఎక్కడో ఓ పెద్ద ఎత్తైన ప్రదేశంలో కొండ పెట్టి ఆ కొండలో పెరుగు పెట్టాం, కింద ఉంటే తాగేస్తున్నట్ట, కింద కొండ ఉంటే ఆ కొండలో ఉన్న పాలు పెరుగు తాగుతున్నాడని ఒక ఇంటి గదిలో పైనుంచి కిందకు ఉట్టి వేలాడగట్టి ఆ ఉట్టిలో పెరుగు కొండ పెట్టాం, తోడు పెట్టిన పెరుగు. ఇంతలో కృష్ణుడు వచ్చాడు. ఎలా వచ్చేసాడో గదిలో చొరబడ్డాడు. పుట్టి పుట్టడు నేడు దొంగిల భూని మాయలు సొచ్చిత, ఉట్టి అందక రోళ్ళు పీటలు ఒక్క ప్రోవిడి ఎక్కి చేపెట్ట జాలక కొండ క్రిందొక పెద్ద తూట నరించి మీ పట్టి మేగడ పాలు చేరల బట్టి త్రావితలోదరి. ఓ అమ్మా, కృష్ణుడు వచ్చాడు, మా గదంతా వెతికాడు, ఆ గదిలో పాలు పెరుగు కనబడలేదు. పైకి చూశాడు, పైన ఉట్టి మీద కనబడింది కొండ. చాలా తెలివితేటలు మీ అబ్బాయికి, ఎత్తుగా ఉంది ఉట్టెని ఏం చేశాడు, రోలు ఒకటి ఉంటే ఆ రోలు తిరగేశాడు, దాని మీద ఎక్కాడు, అయినా ఉట్టి అందలేదు. వెంటనే ఆ రోలు మీద పీటలు పెట్టాడు ఒకదాని మీద ఒకటి. ఇన్ని పీటలు ఒకదాని మీద ఒకటి పెట్టినప్పటికీ ఉట్టి అందలేదు. దాంతో ఒళ్ళు మండింది, ఓ రాయి పట్టుకొచ్చి అలా టక్కర కొట్టాడు కొండకి. కొండకి చిల్లు పడింది. ఆ చిల్లు నుంచి మేగడ పెరుగు కింద కారుతుంటే ఇలా రెండు చేతులు పుచ్చుకుని కుట్టుకు కుట్టుకు కుట్టుకుని ఆవు తగినట్టు తాగేశాడు మొత్తం. రెండు చేతులతో ఆ మేగడ పెరుగంతా గడగడ గడగడ తాగేశాడు. అసలు గొంతు ఎప్పుడు లోపల గడుతుందో ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, చప్పుడు చేయకుండా తాగేశాడు మొత్తం అంతా. సాధారణంగా గుటకి గుటకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలిగా, అసలు గ్యాప్ లేదనమాట, అనర్గణంగా తాగేశాడు మొత్తం అంతా. అంత పెరుగు తాగి ఏమరగినట్టుగా మూతుడుచుకుని కొంచెం మా మీదలాగా అవప్రథ స్థానంలో తల్లినట్టు తల్లిపోయాడు. పైగా ఆఖరిని తాగాక ఎంగిరి పెరుగుతుందిగా అందరి మీద తల్లిపోయాట. నిజంగా అవప్రథ స్థానం కదటండి అది. ఆ ఎంగిరి పెరుగు పడ్డం కోసం ఎంతమంది ఎన్ని ఎదురు చూస్తారు. మనమేమో ఆఖరి రోజున ఏం చేస్తున్నాం, కొండలో పెరుగు పెట్టుకుని ఆ దధిమథనం అనే కార్యక్రమం పెట్టుకుని కొండ పగలగొట్టుకుని ఆ పెరుగు చల్లుకుంటున్నాం. ఆ పెరుగుకి ఎంత శక్తి ఉంటే అంతటి పరమాత్ముడు రోట్లోంచి ఇంత పెరుగు తీసి చల్లేట. అప్పుడు వాళ్ళకి తెలియదుగా మొదట్లో, అందుకని మా మీద ఎంగిలి పెరుగు చల్లిపోయాడు, మేమంతా వాళ్ళు స్నానం చేయలేకపోయాం అంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ లేచింది, ఏమి తల్లి పెరుగు కుండలు పగలగొట్టినా పర్వాలేదు, పాలు తాగినా పర్వాలేదు, ఈ కుర్రవాడు చేసిన భయంకరమైన యుద్ధం ఏమిటో తెలుసా, పాపం ఓ ఇంట్లో అత్తా కోడలు మాత్రమే ఉన్నారట, ఆ మొగుడు చచ్చిపోయాడు, అందుకని అత్తగారు కోడల్ని చాలా జాగ్రత్తగా చూస్తోంది. ఎందుకో ఈ కోడలికి అత్తకి మధ్యలో తగాదా మొదలయ్యింది. కృష్ణుడు అది కనిపెట్టాట. రోజు అత్తగారు మధ్యాహ్నం పూట పెత్తనానికి బయటికి పోయి కబుర్లు చెప్పుకోవడానికి పోయేది. ఆ సమయంలో కృష్ణుడు ఆ ఇంట్లోకి వచ్చాడు. కోడలేమో మంచం మీద పడుకుని నిద్రపోతున్నది. ఆడంజని వీరల పెరుగోడకని సుతుడు త్రావి ఒక ఇంచుక తా కోడలి ఊతిదుడి చిన్న కోడలు మృచ్చనుచు అత్త కొట్టెల తాంగి. అదిగో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో అత్తగారు బయటికి వెళ్ళింది కబుర్లకి. అత్తగారి ఇంట్లో ఉన్నంతసేపు ఆవిడ కత్తనం వల్ల కోడలికి నిద్ర లేక, అమ్మహే మా అత్తగారు బయటికి పోయిందిరా బాబు కాసేపు పడుకుందామని మంచం మీద ఆవిడ పడుకుంది. కృష్ణుడు మెల్లగా ఇంట్లో చేరాడు. కోడలు గుర్రు పెట్టి నిద్రపోతున్న సమయంలో లోపల పెరుగు కొండల దగ్గరికి వెళ్ళాడు. మంచి మూడు కడవలు ఉన్నాయట పెరుగు కొండలో. ఆ కొండల్లో ఉన్న పెరుగంతా పిసర మిగల్చుకుండా తాగేశాడు, నాకేశాడు ఏకంగా నాలుగుతోటి. కడిగినట్లున్నాయన్నమాట, కొంతమంది కంచంలో అన్నం తింటే కంచం కడిగినట్టే. అలా కడిగినట్టు తాగి ఆఖరిన కొంచెం పెరుగు పట్టుకెళ్ళి నిద్రపోతున్న కోడలి గారి మూతికి రాసి చెంగును వెళ్ళిపోయాడు. పాపం కాసేపు ఉన్నాక అత్తగారు పెత్తనాలు ముగించుకుని వచ్చింది. పెరుగు చులుకుదామని వెళ్ళి చూస్తే మూడు కొండల్లో పెరుగు ఖాళీ. ఇదేంట్రా మూడు కొండల్లో పెరుగు ఏమైపోయిందా, కోడలు అడుగుదామని వచ్చింది. నిద్రపోతున్న కోడలు మూతి నిండా పెరుగే. అమ్మనా కోడరా, ఇదే అసలు రహస్యం. నేను రోజు బయటికి వెళుతూ ఉంటే పేగదాకా పెరుగంతా తాగుతున్నావు, అందుకే ఇంత పొద్దు మధ్యం నీకు, ఆ విషయం నాకు తెలియడం లేదు అని ఆవిడ కర్రొచ్చుకుని కోడలు నిండు బాధింది. కోడలు మృత్సరుచు అత్త కొట్టే లత అండి, కోడలు దొంగని అత్తగారు కొట్టింది, దాంతో ఈ కోడలికి మండింది. అత్తవా పెంట మీద చెత్తవా నీ మధ్యన టీవీ డైలాగులు ఉన్నాయిగా, అంత తిట్టలేదు కానీ పాపం, నన్ను కొడతావా నన్ను కొడతావా అత్త అని ఆవిడ కూడా నిన్ను అంటించుకుంది. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, అత్తగారికి కోడలికి మధ్యలో తగాదా పెట్టి వాళ్ళు కొట్టుకునేలా చేశారమ్మా నీ కొడుకు అంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ లేచి ఇంట్లో తగాదాలు పర్వాలేదు, ఈ కుర్రాడు బయట తగాదాలు కూడా పెడుతున్నాడు. వారింటికే అంటే వాళ్ళు కాదు అక్కడ చూపించారులేండి, వారింటికేగి కడవల్ల తోరంబపు నెయ్యిద్రావి తుదినా కడవల్ వీరింట నీసుతుండెడ వారికి వీరికి దొడ్డవాదయ్య సతీ. ఒక ఇంటికి వెళ్ళాట. ఆ ఇంటిలో 16 కుండల నిండా నెయ్యి పోశారు, కమ్మగా కాచిన తాజా నెయ్యి, ఘుమఘుమలాడిపోతున్న నెయ్యి. ఆ ఇంట్లో వాళ్ళు ఏదో వేరే పని చూసుకుంటూ ఉండగా ఆ గదిలోకి వెళ్ళాడు ఈయన. 16 కుండలు ఎత్తి గడగడగడగడ నెయ్యంతా తాగేశాడు. తాగిన తర్వాత ఈ ఖాళీ కుండలు పట్టుకెళ్ళి ఎదురుగుండా వాళ్ళు ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడు మా కుండలు అని వెతుక్కుంటూ ఉంటే ఎదురుగుండా వాళ్ళ ఇంట్లో ఆ కుండలు కనబడ్డాయి. అమ్మ దొంగలారా, మా కొండలు మీరెత్తుకుపోయి అమ్ముకుంటున్నారా అని వాళ్ళు వీళ్ళ మీద కర్రలు వేసుకొచ్చారు, వీళ్ళు కత్తులు చూశారు, వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటుంటే అప్పుడు కృష్ణుడు పక్కపక్కనవి నేనే పెట్టాగా అన్నట్ట. వారికి వీరికి దొడ్డవాదయ్య సతి అన్ని ఎంత అందమైన పద్యం. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఘోర యుద్ధం పెట్టేశాడు. తల్లో ఇరుగిళ్ళకి పొరిగిళ్ళకి తగాదా, తల్లికి కొడుక్కి తగాదా, అత్తకి కోడలికి తగాదా, మిత్రుల మధ్య తగాదా, ఎప్పుడూ జీవితంలో ఐకమత్యంతో ఉండే భార్యాభర్తల మధ్యలో కూడా తగాదా పెట్టేస్తున్నాడు మీ అబ్బాయి, ఏం మాయో తెలియదు అన్నది ఒక ఆవిడ. మరొక ఆవిడ ఏమన్నది, ఈ కుర్రాడి అల్లరి మేమంతా తట్టుకోలేక అందరం కలిసి కుర్రాడిని పట్టుకుందాం, దొంగగా ఉండగా పట్టుకుని యశోదికి చెబుదాం అనుకున్నారు. అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అందుకని ఏం చేశారు, ఒక రోజున వీళ్ళందరి పాలు పెరుగు అన్నీ కుండల్లో పోసి ఆ కుండలన్నీ ఒక ఇంట్లో పెట్టి ఆ ఇంటికి బయట పెద్ద తాళం వేసి ఆ తాళానికి మళ్ళీ సీలు లక్కముద్ర వేసి ఇంటి చుట్టూ కాపలా కాశారట. అడుగడుక్కి ఒకటి చొప్పున కూర్చుని కాపలా కాశారు, కొందరు చుట్టుపక్కల కాపలా కాశారు. ఏవైనా కృష్ణుడు ఇక్కడికి వస్తాడు, రాగానే పట్టుకుందాం, యశోదకి అప్పచెబుదామని. అమ్మా మా అందరి పాలు పెరుగులు ఇంట్లో పెట్టినవి పెట్టినట్టే కుండలు అలాగే ఉన్నాయి, మీ కృష్ణుడు రాకుండా మేము కాపలా కాస్తున్న వాళ్ళం, కాపలా కాస్తూనే ఉన్నాం, కానీ ఇంతలోనే జరిగింది మాయ, ఎట్నుంచి వస్తాడో తెలియదు, ఒక ఇంటిలో ఆడు ఒక ఇంటిలో పాడు, ఒక ఇంటిలో నవ్వు ఒకట తిట్టు ఒకట వెక్కిరించు, ఒక్కొక్కచో మృగ పక్షి భాషను బుడు పరగజేయు ఇన్ని చేసికటకు ఎచ్చటి కేగునో కానరాలు రెత్తగడబలుండు. ఇదే విచిత్రం అంటే, ఒక ఇంట్లో ఆటలాడుతూ కనబడ్డాడు. అందరం ఆ ఇంట్లోకి వెళ్ళి పట్టుకునే సమయానికి ఆ ఇంట్లో మాయమైపోయి ఇంకో ఇంట్లోంచి ఇక్కడున్నా అని పాటలు పాడతాడు. అక్కడికి వెళ్ళి పట్టుకోకపోతే ఇంకో ఇంట్లో నవ్వుతూ కనపడతాడు. ఓ చోట పట్టుకోలేకపోయారని ఎక్కిరిస్తాడు. ఒక్కో చోట జంతువుల్లా అరుస్తాడు, ఆవులాగా కుక్కలాగా భౌ భౌ అని అరుస్తాడట. ఒక ఇంట్లో పక్షుల్లాగా అరుస్తాడు. ఇలా రకరకాల కోతలు కూసి 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 చివరికి మాయమైపోతాడు. అదేం చిత్రమో తెలిసిన, ఇన్ని చేష్టలు చేసి ఎక్కడికి వెళతాడో, ఎలా మాయమవుతాడో, ఎలా వచ్చనో ఎలా పోయనో చిలిపి కృష్ణునే అడగవమ్మ అని. అందుకే ఒక అద్భుతమైన పాట పెంగళి గారు రాశారు, ఎలా వచ్చాడో ఎలా పోయాడో తెలియదు, కానీ రిత్త కడవలుండు అన్ని కొండలు ఖాళి. కొండ అంటే మన శరీరం, మనలో ఉన్న ఈ అజ్ఞానం అనేటటువంటి పెరుగు నెయ్యి లాగేస్తాడు ఆయన. మనం శరణాగతి పొందితే, అమాయకంగా ఉంటే, మనలో ఉన్న ఈ అజ్ఞానం అనేటటువంటి సంపదను ఆయన లాగితే మనకి సంపూర్ణ జ్ఞానం వస్తుందని అంతరార్థం. అన్నీ ఖాళీ కొండలే అయిపోయాయి. చివరికి ఒక రోజున అంతా కలిసి అతి కష్టం మీద కృష్ణుడిని పట్టేసుకున్నారట. పట్టుకున్న వెంటనే ఒక ఆవిడ అంది, ఒరే గంప తండి, ఈ కృష్ణుడి మీద గంప బోర్లిస్తాను, దాని మీద నేను కూర్చుంటే కొంచెం ఆవిడ దట్టంగా ఉందిలేండి, నేను కూర్చుంటే ఇవాడు లేవలేడు, మీరంతా వెళ్ళి యశోదను తీసుకురండి అని గంపను తెప్పించి, గంపని కృష్ణుడి మీద బోర్లించి ఏదో కోడిని కప్పినట్టుగా దాని మీద కూర్చొని ఆవిడ గట్టిగా కూర్చుంది. కూర్చుని కృష్ణ కదిలేవంటే అంతా కిందే ఉండు అంది. కొంతమంది స్త్రీలు ఈ విషయం యశోదకు చెప్పడానికి బయలుదేరారు. ఈలోపు గంప కింద నుంచి కుక్కరోకో కుక్కరోకో అని వినబడింది. ఈ కుక్కరోకో ఏమిటా అని అనుమానం వచ్చి గంపెత్తి చూస్తే కింద ఉన్నది కోడి, మమ్మల్ని అందరినీ చేశాడు బోడి, ఎలా మాయమైపోయాడు. ఇదేం ఆశ్చర్యమమ్మా, ఇంతమంది ఉండగా గంప బోర్లిస్తే గంప కింద కోడిని ఎలా పెట్టాడు, ఈయన ఎలా మాయమయ్యాడు, ఈ మాయ మంత్రమా ఇంద్రజాలమా మనోభ్రమ రామచంద్ర ప్రభు మాకు అర్థం కావడంలా. కానీ అన్ని కొండలు ఖాళీ, పెరుగులుండవు, పాలుండవు, వెన్నుండదు, నెయ్యి ఉండదు, మేము ఎలా బతకాలి తల్లి.